अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तपकमकरान्तश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रवतर्यं त्रयीपुरं मघः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम् अंदरू चेप्पंडि आपदां अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीमन् नारायणुडु यज्ञकुंडं दग्गरिकि पुत्रकामेष्टि जरुगुतुन्न प्रांतानिकि वच्चि देवतलंदरि प्रार्थन स्वीकरिंचाडु। పరిపూర్ణ మానవుని చేతిలో మాత్రమే రావణుడు మరణిస్తాడు, కాబట్టి మానవుడిగా అవతరించమని మీరు కోరారు కనుక నేను నా అంశాలతో దశరథునికి నలుగురు పుత్రుల రూపంలో వస్తాను అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మనకి శ్రీరాముడే కాకుండా తక్కిన వాళ్ళు కూడా ఆయన అంశలే. రాముడేమో పరిపూర్ణ కళాస్వరూపుడు, తక్కిన వాళ్ళు అంశస్వరూపులు. మొత్తం మీద నేనే నాలుగు రూపాలతో వస్తానన్నాడు ఆయన. అలా ఆవిర్భవించి రావణ వధ చేస్తాను, మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తాను అని మనస్ఫూర్తిగా స్వామివారు దీవించారు, అదృశ్యమైపోయారు. దశరథ మహారాజు గారి యజ్ఞం చాలా శ్రద్ధగా చేశాడు ఆయన. ఆ యజ్ఞాన్ని బాగా ఆయన శ్రద్ధగా చేశాడు. కుల పురోహితులు, వశిష్ఠాదులు, ఋష్యశృంగ మహర్షి అందరూ దగ్గరుండి ఆ పవిత్ర కార్యంలో ఏ లోపమూ లేకుండా చేశారు. చాలా శ్రద్ధతో చేశారు యజ్ఞాన్ని. యజ్ఞం ఎప్పుడూ కూడా శ్రద్ధతో చేయవలసిన కార్యక్రమం. అందుకే చిట్ట చివరి ఏమంటాడు, యజ్ఞ కర్మ సముద్భవం. యజ్ఞ యజ్ఞము కర్మ సముద్భవ, కర్మము వల్ల ఏర్పడింది. అంటే సత్కర్మాచరణ శ్రద్ధగా చేయబడిన కర్మం ఏదైనా యజ్ఞమే. ఈ యజ్ఞగుండంలో నుంచి ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. యజ్ఞం పూర్ణాహుతి అయ్యిందో లేదో ఒక మహాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలా ఉన్నాడు? కృష్ణం నల్లగా ఉన్నాడు. ఎప్పుడు యజ్ఞపురుషుడు నీలమేఘఛాయ శరీరుడే పుడతాడు. ఇక్కడ కృష్ణవర్ణం అంటే కారుణలుపు కాస్తున్నా ఒకనొక నీలవర్ణం, ఈ అబ్బాయి వేసుకున్నటువంటి చొక్కాలో ఉన్నటువంటి నీలపు వర్ణం అటువంటి రంగుతో పుట్టాడు. కట్టుకున్న వస్త్రం ఎలా ఉంది? రక్తాంబరధరం, ఎర్రని వస్త్రం ధరించాడు ఆయన. భగవంతుడు సంతానమిచ్చే ముందు కొంతమందికి దర్శనమిస్తాడు. ఆయన ఏ రూపంలో దర్శనమిస్తాడు అంటే నల్ల రూపంలో దర్శనమిచ్చి ఎర్రబట్టలు కట్టుకుని ఉంటే అటువంటి వాడు మనకు కల్లో కనపడినా లేక పూజల దగ్గర దర్శనమిచ్చిన, యజ్ఞకుండంలో దర్శనమిచ్చిన ఒక ఉత్తముడైన సంతానం తప్పక ప్రార్థిస్తున్నది. ఉత్తమ పురుషుడు పుట్టి తీరుతాడని శాస్త్రం. ఇప్పుడు ఈయనకి కల్లో కనపడ్డం కాదు, పూజామందిరంలో ఏదో కనపడ్డం కాదు, యజ్ఞగుండంలోంచే ఒక పురుషుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చాడు అంటే అర్థం ఏంటన్నమాట, సత్సంతానం కలిగి తీరుతుంది. అందువల్లే ఉత్తమ పురుషుడు నల్ల రంగులో ఎర్రబట్టలు కట్టుకుని ఎర్రని నోటితో ప్రత్యక్షమయ్యాడు. సంతాన ప్రసాదాన్ని ఇచ్చేటటువంటి పురుషుడికి ప్రజాపత్య పురుషుడు అని పేరు. బ్రహ్మగారికి సంతానాన్ని సృష్టించడంలో, ప్రజల్ని సృష్టించడంలో సహాయపడేవాళ్ళని ప్రజాపతులు అంటారు. బ్రహ్మగారు సృష్టికర్త కదా, సృష్టికర్త తాను ఒక్కడే సృష్టి చేయడు, ఆయనకి సహాయం చేయడానికి చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇంత ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తి చేస్తాడా, ఆ వ్యక్తికి వెనక ఎంతోమంది సహాయం చేసేవాళ్ళు ఉంటారు. అలాగే బ్రహ్మకు కూడా సృష్టి కార్యక్రమంలో సహాయపడడానికి కొంతమంది ఉన్నారు. వారంతా బ్రహ్మ వల్ల సృష్టింపబడి బ్రహ్మగారికి ప్రజా సృష్టిలో, జీవ సృష్టిలో సాయం చేస్తారు. వీళ్ళందరినీ ప్రజాపతులు అంటారు. ఇలాంటి ప్రజాపతులందరికీ నాయకుడు ప్రజాపత్య పురుషుడు. ఈ పురుషుడు ఎర్రని నోటితో ప్రత్యక్షమవుతాడనమాట. ఆయన కంఠం ఎలా ఉంటుంది, గంభీరమైన ఒక మధ్యల మోగితే ఎలా ఉంటుందో అలాంటి స్వరం ఉంటుంది ఆయనకి. ఆయన కంఠం మేఘగంభీరధ్వని అనమాట. అప్పుడప్పుడు మేఘాలు ఉరిమితే ఎలా ఉంటుందో ఆయన కంఠం కూడా అటువంటి కంఠం, పెద్ద కంఠం అన్నమాట. ఇంకా ఆయన ఒంటికి రోమాలు ఉన్నాయి, మూతికి వేషాలు ఉన్నాయి, శిరోజాలు ఉన్నాయి, ఒంటికి కూడా అందమైన రోమాలు ఉన్నాయి. సాధారణంగా శరీరం మీద వెంట్రుకలు లేకుండా పురుషులు ఉండరు. ఒక్క శ్రీమన్నారాయణుడు అప్పుడప్పుడు స్నిగ్ధమైన రూపంతో ప్రత్యక్షమవుతాడట కొన్ని కొన్ని అవతారాల్లో. తక్కిన అవతారాల్లో ఆయన కూడా రోమములతోటే ప్రత్యక్షమవుతాడు. అలాగే ఈ ప్రజాపత్య పురుషుడి శరీరం మీద కూడా కొన్ని వెంట్రుకలు ఉన్నాయి. ఆ వెంట్రుకలు ఎలా ఉన్నాయి, సింహము యొక్క జూలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి, మృదువైన వెంట్రుకలు. మళ్ళీ ఆ వెంట్రుకలు కూడా గరుకుగా ఉన్న వెంట్రుకలు కాకుండా మెత్తగా ఉండేటటువంటి వెంట్రుకలతో ప్రత్యక్షమయ్యాడు. మంచి మేసములు ఉన్నాయి ఆయనకి, శ్వశ్రువులు అంటే మేసములు, కోరమేసాలతో ఉన్నాడు ఆయన. తలంతా కూడా జుట్టుతో ఉంది, సకల ఆభరణాలు ధరించాడు, సింహ పరాక్రముడు, ఒక్కొక్కప్పుడు పులిలా కనపడుతున్నాడు, మహా తేజస్శాలి, ధగధగ వెలిగిపోతున్నాడు. ఆయన చేతిలో ఒక బంగారపు గిన్నె ఉంది, ఆ గిన్నెకి పైన మూత ఉంది, ఆ మూత మాత్రం వెండి మూత, బంగారు గిన్నె వెండి మూత ఉన్నటువంటి దాన్ని పట్టుకున్నాడు. ఇంతకీ ఈ గిన్నెలో ఏముంది, గొప్ప పాయసం ఉంది, చక్కని పరమాన్నం ఉన్నది. ఈ అన్నం ఎవరు తింటే వాళ్ళకి మగపిల్లలు పుట్టి తీరుతారు. అందుకనే ఈ ప్రసాదం, యజ్ఞప్రసాదం పాయసం ఉన్న పాత్రని ఎలా పట్టుకున్నాడు ఆయన, రెండు చేతులతో పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడం కూడా చాలా శ్రద్ధగా పట్టుకున్నాడు. కొంతమందికి ఏదైనా ఇస్తే కింద పారేస్తారు, అంటే వాడికి దాని మీద శ్రద్ధ లేదని అర్థం. నాయన ఈ పుస్తకం పట్టుకున్నానంటే ఆ పుస్తకాన్ని ఎంత శ్రద్ధగా పట్టుకోవాలో తెలుసా, బాగా ఇష్టురాలైన ప్రియురాలిని ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలట. అందుకే ఇక్కడ ఏమన్నాడు, పత్నీమివ ప్రియాం అన్నాడు. ఒక ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఆవిడంటే ఎప్పుడూ ప్రేమే, ఆవిడతో ఎక్కడికైనా వెళ్ళిపోతున్నప్పుడు పడిపోతుందేమో ఎక్కడైనా అని ప్రేమగా పట్టుకుంటాడట. ఇప్పుడు కలియుగంలో అలాంటివి ఎక్కడ చూడట్లేదు అనుకోండి, భార్య దారి భార్యదే, భర్త గారి దారి భర్తదే అయిపోయింది. కానీ పూర్వం ఇష్టురాలైన భార్య చెయ్యి పుచ్చుకుని వెళ్ళేవారు అనమాట, చట్టా పట్టాలు వేసుకుని వెళ్ళేవారు. పార్వతీ పరమేశ్వరులు ఎక్కడికెళ్ళినా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని వెళ్ళేవారట. మళ్ళీ అలాంటి రోజులు వస్తాయేమో చూద్దాం. అంటే లేవని కాస్తమ తగ్గే, ప్రియురాలైన భార్యని ఎంత ప్రేమగా ఒక పురుషుడు పట్టుకుంటాడో అంత శ్రద్ధగా పాయస పాత్రను పట్టుకున్నాడు. మహారాజా, బ్రహ్మగారు పంపించగా వచ్చాను, నేను ప్రజాపత్య పురుషుణ్ణి అన్నాడు. అంతటి బ్రహ్మ పంపగా వచ్చావా, నన్నేం చేయమంటావు, నా కర్తవ్యం ఏమిటన్నాడు ఆయన. నీ కర్తవ్యం ఏముంది, ఇదిగో నేను ఇచ్చిన ఈ ప్రసాదాన్ని మీ ఆవిడకి ఇచ్చేయి, నేను నీ కోసం ఒక బంగారు గిన్నె తెచ్చాను, ఈ గిన్నెలో పాయసం ఉంది, ఈ పాయసం నీ భార్యలకి పంచిపెట్టు, వాళ్ళు తింటే సత్సంతానం కలుగుతుంది, అని ఆ పాయస పాత్ర దశరథుడి చేతిలో పెట్టాడు ఆయన. దశరథుడి చేతిలో పాయస పాత్ర పెట్టి తక్షణం అదృశ్యమైపోయాడు ప్రజాపత్య పురుషుడు. ఇంకా పని అయ్యాక ఎక్కువసేపు ఉండకూడదండి. మహానుభావుల దగ్గరికి వచ్చినప్పుడు లేదా మహానుభావులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అనవసర ప్రసంగం చేయకూడదు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఇక్కడ బ్రహ్మ పంపగా వచ్చిన ప్రజాపత్య పురుషుడి కర్తవ్యం పాయస పాత్రను అందించడం, ఇందులో ఉన్న పాయసం నీ భార్యలకు పంచిపెడితే సత్సంతానం కలుగుతారని చెప్పడం, క్లుప్తంగా చెప్పవలసింది చెప్పాలి కనుక ఇంక అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా అదృశ్యమైపోయాడు. ఇక రాజుగారు బ్రహ్మానందం పొందాడు. ఆయన సంతానం కోసం అలమటించిపోతూ ఎంతో కష్టపడి శ్రద్ధతో యజ్ఞం చేసినందుకు తగిన ఫలితం లభించింది కదా, అందుకే ఆయన పొంగిపోయి దేవతలను గ్రహించిన ఆ పాయస పాత్రని నిధిని పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. గొప్ప నిధి అది, గొప్ప సంపద అది, దాన్ని పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు. ఆ తర్వాత ఋత్విక్కులకు నమస్కరించి ఈ పాయస పాత్ర పుచ్చుకొని అంతఃపురంలోకి వచ్చాడు. ఆయన పాయసంలో సగం కౌశల్యకి ఇచ్చాడు, అంటే 1/2 మొత్తం పాయసంలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ పెద్ద భార్యకి ఇచ్చాడు, 1/2 పెద్ద భార్యకి ఇచ్చాడు. ఇంకా మిగిలిందిగా మళ్ళీ అందులో 1/2, అంటే ఇప్పటికి ఎంత అవుతుంది అది 1/4 వంతు అనమాట. ఈ 1/4 దాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన దాంట్లో మళ్ళీ సగభాగాన్ని, అంటే మళ్ళీ 1/8 భాగాన్ని కైకకి ఇచ్చాడు. ఇవ్వగా మళ్ళీ కొంచెం మిగిలింది, అంటే 1/8 భాగం మిగిలింది. ఇప్పుడు అర్థమైందా మీకు? సగం కౌశల్యకి, మిగిలిన దాంట్లో సగం సుమిత్రకి, అందులో మళ్ళీ మిగిలిన దాంట్లో సగం కైకకి, చిట్ట చివరిగా మిగిలిన పరక అంటే 1/8 మిగిలింది, దీన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని దీని మీద ఓ పెద్ద చర్చ చేశారు. యోగంటది, యోగం అంటే సమయం వచ్చినప్పుడు వాళ్ళకి అలా ప్రాప్తిస్తాయి. హఠాత్తుగా మనం అనుకోకుండా వచ్చే శుభమును యోగము అని అంటారు. దీని గురించి బృహస్పతి చాలా మాటలు చెప్పాడు. ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, యోగక్షేమం వహామ్యహం అంటాడు పరమాత్మ. ఇక్కడ యోగం అంటే ఏమిటి? అనుకోకుండా వచ్చే శుభం, అనుకోకుండా వచ్చే సంపద, హఠాత్తుగా మహాత్ముల దర్శనం అవ్వడం, వీటిని యోగము అంటారు. ఒక్కొక్కళ్ళు ఏమీ అనుకోరు కానీ ఎందుకో ఎక్కడి నుంచో సంపద వచ్చి పడిపోతుంది, ఎవడో వచ్చో 1 crore ఇచ్చేస్తాడు, అనుకోకుండా ఈ సంపద వచ్చింది, ఇది యోగం. ఎప్పటి నుంచో ఒక మంచి మనిషి, ఒక సద్గురువు దొరికితే బాగుండు అనుకున్నాడు ఒక ఆయన. వాడు అదృష్టం బాగుంది, వాడున్న ఇంటికి దగ్గరలోనే ఒక పురుషుడు వచ్చి పడ్డాడు, వాడి దర్శనం అయ్యింది, ఇది ఒక యోగం. హఠాత్తుగా ఒక మహానుభావుడు మన ఊళ్ళో వచ్చి ఒక పురాణం చెప్పడం మొదలుపెట్టాడు, మనం అనుకోలేదు, ఆయన వచ్చి పురాణం చెబుతున్నాడు, మనం వినగలిగాం, ఇది ఒక యోగం. జీవితంలో పెళ్ళి అవ్వదనుకున్నాడు ఒకడు, అనుకోకుండా వాడు అదృష్టం బాగుంది, బంగారం లాంటి భార్య వచ్చి పడింది, అది ఒక యోగం. బాబోయ్ నాకు పెళ్ళి అవ్వట్లేదని ఏడుస్తుంది ఒక అమ్మాయి, ఎంతలో బంగారం లాంటి నాలాంటి ఒక మహానుభావుడు దొరికాడు అనుకుందాం, అదొక యోగం. ఇలా అనుకోకుండా వచ్చే మంచి పనులన్నింటినీ యోగములు అంటారు. క్షేమం అంటే ఏమిటి? వచ్చింది నిలబడ్డం, అది క్షేమం అంటే. ఇప్పుడు మీకు గురువు దొరికాడు, లేదా ఒక ఆయనకి భార్య దొరికింది, ఒక ఆవిడకి భర్త దొరికాడు, డబ్బు దొరికింది, రావడమే కాదు వచ్చింది నిలబడాలిగా. 1 crore వచ్చి మర్నాడు పోతే అప్పుడు వాడికి ఏం లాభం అండి? భార్య వచ్చింది 3వ రోజునే పెటాక్ పెటాక్ అంది, ఏమిటి ఉపయోగం? భర్త వచ్చాడు 3వ రోజునే చచ్చాడు, ఉపయోగం ఏమిటి? కాబట్టి యోగమేమో హఠాత్తుగా సంపదలు శుభాలు ఇస్తుంది, వచ్చింది పెర్మనెంట్గా నిలబడితే క్షేమం అంటారు. కృష్ణుడు అంత మాట మాట్లాడాడు, యోగక్షేమం వహామ్యహం, నీకు అనుకోకుండా శుభాలు వచ్చేలా చేస్తాను, వచ్చినవి నిలబడేలా చేస్తాను నన్ను నమ్ముకుంటే అన్నాడు. నేను చెప్పినట్టు చేస్తే పని చేస్తానన్నాడు. ఇక్కడ సుమిత్రకు కూడా అటువంటి యోగమే పట్టింది. 2 సార్లు ఆవిడికి యోగం వచ్చిందనమాట. అందరికీ 1 పాయసం వస్తే ఆవిడికి 2 వచ్చాయి, అదొక అదృష్టం ఆవిడికి. 3 దాన్ని ప్రేమతో, భక్తితో, ప్రసాదం కనుక వినయంతో స్వీకరించారు. కొద్ది రోజులకే గర్భం ధరించారు. సరిగ్గా వాళ్ళు గర్భం ధరించే సమయంలోనే బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిపించాడు. దేవతలారా, శ్రీమన్నారాయణుడు కౌశల్య గర్భంలో శ్రీరామచంద్రుడిగా పుట్టబోతున్నాడు, ఆయనకి సాయం చేయడానికి లక్ష్మణుడిగా, శత్రుఘ్నుడిగా, భరతుడిగా ఆయన ఆయుధములు, ఆయన అంశతో రాబోతున్నాయి. పరమాత్ముడు పుట్టే ముందు కొంతమంది ముందుండాలి. ఎప్పుడు గురువులు, ప్రభువులు, పరమాత్మ ఒంటరిగా రాకూడదట. భగవంతుడు వచ్చినప్పుడు, గురువులు వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళకి సాయం చేయడానికి ముందుండాలి, వారికి సేవ చేయడానికి ముందుండాలి. మీరందరూ కూడా మీ మీ అంశాలతో నారాయణ సేవ కోసం భూలోకంలో జన్మించండి. నేను ఒకప్పుడు ఆవులించాను. అప్పుడు నా ఆవులింత నుంచి ఒక గొప్ప ఎలుగుబంటి పుట్టింది. ఆయనకి జాంబవంతుడు అని పేరు పెట్టాను. ఈ జాంబవంతుడు ఎప్పుడో వృక్షరథుడిని నేను సృష్టించినప్పుడు కృతయుగంలోనే సృష్టించాను. అతడిప్పుడు భూలోకంలో భల్లూకములకు నాయకుడై రాముడికి సాయం చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఇంకా మీరేం చేస్తారు? ఈ ఇంద్రాది దేవతలు, గంధర్వులు, అష్టదిక్పాలకులు, గ్రహాలు మీ మీ శక్తులతో, మీ మహిమలతో, మీ అంశలతో వానరాలని, భల్లూకాలని, గోలాంగోలాలని సృష్టించండి. ఎర్రని మూతితో ఉన్న వాటిని వానరములు అంటారు. గోలాంగోలం అంటే కొండముచ్చులు, మూతి నల్లగా ఉంటాయి చూసారో కోతులు. కోతుల్లో కూడా నల్ల కొండముచ్చులు ఉంటాయి, మూతి నల్లగా ఉండి, పిరుదులు నల్లగా ఉండి ఉన్నటువంటి వాటిని ఏమంటారు? గోలాంగోలము అని సంస్కృతంలో అంటారు, తెలుగులో కొండముచ్చులు అంటారు. కొన్నేమో ఎర్రని మూతితో ఉంటాయి, స్పిక్ దేశం మూతి, ఇవన్నీ ఎర్రగా ఉన్నటువంటివేమో వానరములు. ఇంక ఇవి కాకుండా భల్లూకాలు, ఎలుగుబంట్లు ఈ వంశాల్లో పుట్టించండి అనగానే ముందు ఇంద్రుడు ఏం చేశాడు? తన అంశతో వాలిని సృష్టించాడు. సూర్యభగవానుడు తన అంశతో సుగ్రీవుని సృష్టించాడు. బృహస్పతి తారుడు అనేవాడిని సృష్టించాడు. ఇంకా కుబేరుడు గంధమాధనుణ్ణి సృష్టించాడు. ఆపై విశ్వకర్మ త్వజనయత్ నళన్నామహాహరిం. విశ్వకర్మ సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. ఆయన లేకపోతే ఈ ఆలయాలు లేవు, ఆయన లేకపోతే ఎన్నో కర్మలు లేవు. అందుకే విశ్వకర్మని భగవానుడు అంటారు. ఆ మహాత్ముడు తన అంశతో నలుడు అనేవాడు సృష్టించాడు. ఈ నలుడే విశ్వకర్మ యొక్క అంశతో పుట్టాడు కాబట్టి వారధిని కట్టగలిగాడు. ఆయన మంచి శిల్పి కూడా. ఇంకా అగ్నిహోత్రుడు నీలుడు అనేవాడిని సృష్టించాడు. అశ్విని దేవతలు తమ అంశలతో మైందుణ్ణి, ద్విదుణ్ణి సృష్టించాడు. వరుణదేవుడు సుషేణుణ్ణి సృష్టించాడు. వర్షాలకు అధిదేవత అయిన, మేఘాది దేవత అయిన పర్జన్యుడు శరభుడు అనేవాడిని కన్నాడు. ఈ అందరూ ఒక ఎత్తైతే వాయుదేవుడు తన అంశతోటి రుద్రవీర్య సముద్భవుడైన హనుమంతునికి జన్మనిచ్చాడు. ఆయన లేకపోతే అసలు రామాయణం లేదు. ఈ హనుమ జన్మ వృత్తాంతం, ఈ అద్భుతమైన కథలన్నీ కొంచెం సుందరకాండకు ముందు కిష్కింధాకాండలో వస్తాయి, తర్వాత పూర్తిగా ఉత్తరకాండలో వస్తాయి. ఈ విధంగా మహావీరులు ఆకాశంలో గరుత్మంతులతో సమానంగా వెళ్ళేవాళ్ళు, పైకి కిందకి ఎగరగలిగేవాళ్ళు, మేఘములలో తిరగలిగేవాళ్ళు, కొండలు పిండి చేయగలిగేవాళ్ళు, ఏనుగులతో యుద్ధం చేయగలిగేవాళ్ళు, సింహాలని కూడా చీల్చి చెండాడే శక్తి కలిగిన వాళ్ళు, మహాపరాక్రమవంతులు, గుణసంపన్నులు, చెప్పిన వెంటనే పని అల్లుకుపోయి చేసేటటువంటి వాళ్ళు అసంఖ్యాకంగా కోటాను కోట్ల మంది పుట్టారు. యక్షుల వల్ల, గంధర్వుల వల్ల, కింపురుషుల వల్ల, మహానుభావులైన విద్యాధరుల వల్ల, చారణుల వల్ల అసంఖ్యాకమైన వానరులు పుట్టుకొచ్చారు. వీళ్ళల్లో కొంతమంది కామరూపులు, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు. వానరులుగా ఉండగలరు, అదే సమయంలో కోతులుగా కాకుండా మనుషులుగా కూడా మారగలరు. అందుకేగా హనుమంతుడు ఒక్కోసారి బ్రహ్మచారి రూపంలో వచ్చేవాడు, ఒక్కోసారి ఏమో హస్యరూపంలో తిరగలిగేవాడు. కోరుకున్న రూపం ధరించటం కామరూపము అని పిలువబడుతుంది. మనకు ఆ శక్తి లేదు కానీ ఉంటేనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మారిపోం. ఈ మధ్యన కుర్రాడు నా దగ్గరకు వచ్చి కామరూప విద్య ఉంటే నేర్పండి గురువు గారు అన్నాడు. ఎందుకు నేను అడిగితే ఓ అమ్మాయిని ప్రేమించానండి ఎత్తుకుపోవడానికి అన్నాడు. కామరూప విద్య వల్ల కొన్ని ప్రమాదాలు ఈ కలియుగంలో ఉంటాయి. కొన్ని అపూర్వ శక్తులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళంటే కారణజంగులు, వాళ్ళు ఎప్పుడూ మంచి పనులకు వాడతారు. అందువల్ల మహాత్ములు కామరూప విద్య ఎరిగినటువంటి వానరులు చాలామంది ఉన్నారు. అందులో ఎక్కువ మంది దైవాంశ స్వరూపులు కాబట్టి ఏ పని ఎక్కడైనా చేయగలరు. ఆకాశంలో ఎగరగలరు, నేల మీద తిరగగలరు, చెట్ల మీద దూకగలరు, కొండలు ఎక్కగలరు, దిగగలరు, నీళ్లలో పడగలరు, నిప్పుల్లో దూకగలరు. అలాంటి మహాత్ములు వీళ్ళంతా ఎక్కువ మంది వృక్షవంతం అనే పర్వతం దగ్గర ఉన్నారు. మరికొంతమంది కిష్కింధ దగ్గరికి పోయారు. ఆ సమయంలో వృక్షరోజుడికి ఇందాకే చెప్పాను కదా, ఇంద్రుడి అంశతోటి వాలి సూర్యుడి యొక్క అంశతో సుగ్రీవుడు పుట్టారు, వాళ్ళని సేవించడం మొదలుపెట్టారు. ఈ నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలైన వాళ్ళంతా సుగ్రీవుడి దగ్గరికే చేరారు. మిగతా వాళ్ళు వీళ్ళని సేవించారు. ఏది హనుమంతుడు మొదలైన వాళ్ళని, హనుమదాదులు సుగ్రీవుణ్ణి వారిని సేవించారు. అందరూ మహాత్ములే. వీళ్ళు తలుచుకుంటే భూమండలం అంతా అప్పడాల కింద ఒత్తేయగలరట వాళ్ళు, అంతటి మహాత్ములు వాళ్ళు. కానీ అంత తొందరపడి తమ యొక్క శక్తిని దుర్వినియోగం మాత్రం చేయరు. శక్తి ఉండడం వేరు, దుర్వినియోగం చేయకుండా ఉండడం కూడా అవసరం ఉండవు. మన దగ్గర మంచి శక్తి ఉంది కదా అని రెచ్చిపోయి ఇతరులకు అపకారం చేయకూడదు. దానికి సంయమనము అని పేరు. రాముడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాడాడా? అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, అంత తేలిగ్గా వాడారా వాళ్ళు? వాడలేదు. అంటే శక్తి ఉండి దాన్ని అదుపులో పెట్టాలి. అత్యవసరమైతే తప్ప శక్తి వినియోగించకూడదు. దానికి సంయమనము అని పేరు. ఆ సంయమనం లేని వాడికి శక్తి ఉంటే ప్రమాదం. యజ్ఞం పూర్తయ్యింది. వీళ్ళంతా వానరులంతా ఎక్కడికక్కడ రాముడి కోసం ఎదురు చూస్తున్నారు. రామచంద్ర ప్రభు యొక్క రాక కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఆ సమయంలో దశరథుడు ఋష్యశృంగుణ్ణి పూజించి శాంతతో పాటు పంపేశాడు. రామపాదాదులందరూ వెళ్ళిపోయారు. సరిగ్గా యజ్ఞం ముగిసిన సంవత్సర కాలం తర్వాత, ఇంచుమించు సంవత్సర కాలం తర్వాత మళ్ళీ చైత్రమాసం వచ్చింది. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి వచ్చింది. ఇక్కడ ఒక చమత్కారం చూశారా? రాముడు కానీ ఆయన సోదరుడు కానీ నక్షత్రాలు తేడాల్లో పుట్టారు కానీ రాశి మార్చుకోకుండా పుట్టారు ఏమాత్రం? సరిగ్గా చైత్ర శుక్ల నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో కౌశల్యాదేవికి ప్రథమ పుత్రుడు శ్రీరామచంద్ర ప్రభు పుట్టాడు. ఆయన పుట్టడంతో ప్రపంచమంతా బ్రహ్మానందం పొందేసింది. ఆయన పుట్టినప్పుడు సూర్యభగవానుడు, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఐదుగురు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఈ ఐదుగురు ఉచ్చస్థితిలో ఉండగా పుట్టినటువంటి వాడు ప్రపంచానికి ప్రభు అవుతాడు, అవతారమూర్తి అవుతాడు. ఆయన ఆజ్ఞకి తిరుగుండదు, రాముడి వాక్కుకి, అందుకే తిరుగులేదు. మీరు ఎక్కడా చూడండి, రాముడు పుట్టినప్పుడు సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఐదుగురు ఉచ్చస్థితిలో ఉన్నారు, తమ తమ స్వస్థానాల్లో ఉన్నారు. మళ్ళీ కృష్ణుడు పుట్టినప్పుడు కూడా అదే మాట అంటాడు, స్వచ్ఛ గృహంబునంద ఐదు విభ్రాజల్ల. సరిగ్గా కృష్ణావతారంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అందుకనే వాళ్ళు అవతారమూర్తులు అని పిలువబడ్డారు. వారి వాక్కు భూమి మీద తిరుగులేకుండా ఉన్నది. అందుకే కృష్ణుడు చెప్పాడు అర జరగవలసిందే, రాముడు చెప్పాడు అయి తీరవలసిందే. ఇంకొక రకంగా దానికి వ్యతిరేకంగా ఎవరు నడుచుకోరు, వ్యతిరేకంగా జరగదన్నమాట. అలా రామచంద్రుడు పుట్టాడు. ఆ సమయంలో మేష, మకర, కర్కాటక, మేన తులారాసుల్లో వరుసగా ఇందాక చెప్పిన సూర్య, కుజ, బృహస్పతి, శుక్రశనులు ఉన్నారు. దానికి ఉచ్చస్థితి అని పేరు. అలాంటివాడు విష్ణుస్వరూపుడు. ఆయన చేతుల్లో వజ్రరేఖలు ఉంటాయి, అరికాల్లో పద్మం, అంకుశం, ధనుస్సు, చక్రం ఈ చిహ్నాలు ఉంటాయి. మహానుభావుల అరికాల్లో అటువంటి శుభమైన ముద్రలు ఉంటాయన్నమాట. వాళ్ళ పాదాలు పైకెత్తి చూస్తే అడుగున చక్రం, ధనుస్సు, శంఖం, అంకుశం ఇవన్నీ ఉంటాయి. అరిచేతుల్లో వజ్రరేఖలు ఉంటాయి. వాళ్ళు అలా అందుకే చెయ్యెత్తారంటే ఆ చేతుల్లోంచి ఒక అపూర్వమైన కాంతి కనపడుతుంది మనకి. ఒకప్పుడు అదితి ఇంద్రుణ్ణి కన్నట్టుగా కౌశల్యాదేవి పరమాత్ముణ్ణి కన్నది. ఆ తర్వాత భరతుడు పుట్టాడు. భరతుడు పుట్టాక అప్పుడు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. భరతుడు పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నంలో పుట్టాడు. చైత్రశుద్ధ దశమి నాడు పుట్టాడు. రాముడు నవమి నాడు పుడితే దశమి నాడేమో భరతుడు పుట్టాడు. ఆయన పుట్టింది పునర్వసు తర్వాత పుష్యమీ నక్షత్రం, లగ్నం మీన లగ్నం. మీన లగ్నంలో పుష్యమిలో పుట్టినటువంటి వాడు ఉంటాడే, వాడు కొంచెం మృదువుగా ఉంటాడట, సోదర ప్రేమతో ఉంటాడు. ధనం మీద, రాజ్యం మీద కాంక్ష ఉండదు, పెద్దవాళ్ళని గౌరవిస్తాడు. అందుకే సోదర ప్రేమ కలిగి ఉండడం కోసం ఆ నక్షత్రంలో పుట్టాడు ఆయన. ఇంకా తర్వాత పుష్యమి తర్వాత వచ్చేది ఆశ్లేష నక్షత్రం. అందులో లక్ష్మణ శత్రుఘ్నుడు ఒకరి తర్వాత ఒకరు కవల పిల్లలు పుట్టుకొచ్చారు. వీళ్ళంతా కర్కాటక లగ్నంలోనే పుట్టారు. మళ్ళీ రాముడిది కర్కాటక లగ్నమే, వీళ్ళది కర్కాటక లగ్నమే. అదే చైత్రశుద్ధ దశమి ఘడియల్లోనే పుట్టారు. పెద్ద తేడా లేకుండా పుట్టారు. నక్షత్రం మారింది తప్ప ఈ మొత్తం నలుగురు పుట్టినప్పుడు కూడా వరుసగా సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఉచ్చ స్థితిలోనే ఉన్నారు. అందుకే నలుగురు నువ్వు నేనా అనబడే శుభలక్షణములతో, మంచి గుణములతో, మంచి పరాక్రమాలతో ఉన్నారు. పరాక్రమాల్లో ఎవరికెవరు తీసిపోరండి వాళ్ళు. రాముడి తర్వాత మళ్ళీ అంతా ఇంచుమించు శక్తి కలిగిన వాళ్ళే వాళ్ళు కూడా. రాముడు అంత కాకపోయినా రాముడి అంశే కదా అది, విష్ణువు యొక్క అంశే. అందువల్ల వాళ్ళు కూడా అటువంటి పరాక్రమంతో పుట్టుకొచ్చారు. వాళ్ళు పుట్టగానే చూసిన వాళ్ళందరూ ఆనందపడిపోయారు. ఆకాశంలో నుంచి గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు, పుష్పవర్షం కురిసింది, భూమి అంతా పరివళించింది. మహాత్ములు పుట్టినప్పుడు భూమి మీద సువాసన వస్తుందండో. దేవతలు కనపడకుండా పువ్వులు కురిపిస్తారు. దేవదుందుబుల యొక్క శబ్దం కూడా చెవులకు ఆహ్లాదంగా వినపడుతుంది, మహాత్ములకు వినపడుతుంది. అందరికీ అది వినపడదు, అందరికీ ఆ యోగం ఉండదు. దశరథ మహారాజు గారు పొంగిపోయాడు. పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న ఆయన ఒక్క కొడుకు పుడితే చాలనుకుంటే నలుగురు పుట్టుకొచ్చారు ధర్మార్థకామ మోక్షల్లాగా. అందుకే ముందు పౌరాణికుల్ని పిలిపించాట ఆయన. ఎప్పుడు కూడా ముందు పౌరాణికుల్ని పిలవాలి. వాళ్ళందరినీ పిలిపించి దాన ధర్మాలు చేశాడు. వందిమాగధులను ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా జయ హో మహారాజాని రాజుగారిని పొగుడుతూ ఉంటారు. వాళ్ళని పిలిచాడు అంటే పురాణాలు చెప్పేవాళ్ళని, జ్యోతిష్కుల్ని, విప్రోత్తముల్ని, వందిమాగధుల్ని అందరినీ పిలిచి వాళ్ళకి సత్కారాలు చేశాడు. పేదవాళ్ళకి లేదనకుండా దానం చేశాడు. మహానుభావులైన విప్రులకు గోవులు ధనం దానం చేశాడు. పుత్రుడు జన్మించిన 11 రోజుల తర్వాత దశరథుడికి జాతకర్మాది ఉత్సవాలు చేయించి నామకరణోత్సవం కూడా నిర్వహించాడు. ఇక్కడ చూడండి, అతీత్య ఏకాదశాహంతు సరిగ్గా 11వ రోజున ఆయన గడవగానే, పుట్టినరోజు విడిచిపెట్టి 11వ రోజున పిల్లలకి జాతకర్మలు చేసి అప్పుడు పేర్లు పెట్టాడట. వరుసగా పెద్దవాడికి రాముడని, కైకేయీ పుత్రుడికి భరతుడని, సుమిత్రా పుత్రులకి ఇద్దరికి లక్ష్మణ శత్రుఘ్నుడని పేరు పెట్టారు. అందులో శత్రుఘ్నుడు శత్రువులని హతం చేయగలడు. ఘన అంటే చంపుట. శత్రువులను ఒక్క దెబ్బగా చంపగలడు ఆయన, అందుకే శత్రుఘ్నుడు అన్నారు. బయట ఉన్న శత్రువులను ఎవరన్నా చంపుతారు, మనస్సులో ఉన్న శత్రువుల్ని చంపాలి. కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలనే 6 శత్రువులు లేకుండా ఎవడు ఉండడు. అటువంటి శత్రువుల్ని కూడా జయించినవాడు శత్రుఘ్నుడు. ఇంకా లక్ష్మణుడు పెద్దల సేవ, అన్నగారి సేవ సంపద అని భావిస్తాడు. లక్ష్మణములు, మంచి లక్ష్మణములు కలిగిన వాడు కనుక లక్ష్మణుడు అన్నారు ఆయన. ఇంకా భరతుడు, రాముడు లేకపోయినా రాముడి ఆజ్ఞ ప్రకారంగా రాముడు ఇంచుమించుగా ఎలా పరిపాలిస్తాడో అలా పరిపాలించడానికి, భరించడానికి శక్తి కలిగిన వాడు, రాజ్య భారమును వహించడానికి శక్తి కలిగిన వాడిని భరత అంటే భరం వహనే శక్త, భారాన్ని ధరించే శక్తి కలిగిన వాడు కనుక భరతుడు అన్నారు. ఇంకా రామచంద్ర ప్రభు యొక్క నామం గొప్పతనం ప్రారంభంలో చెప్పాం కనుక ఆ రామానికి సంబంధించినటువంటి వర్ణన మానవ మాతృడు చేరాడు. ఆ నామం, ఆ నామం అంత గొప్పది. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల శాస్త్రాలు తిరగేసినా, ఎంతమంది పండితులు కూర్చున్నా, మరెంతమంది మహానుభావులు చర్చించినా ఎప్పటికీ రామనామం యొక్క గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుందిట. అంటే రామనామం యొక్క గొప్పతనమును వర్ణించడం ఆదిశేషుడి వల్ల కూడా కాదు. యోగులను ఆనంద పెడతాడు ఆయన, మహాత్ముల్ని ఆనంద పెడతాడు, పురుషుల్ని, స్త్రీలని ఆనంద పెడతాడు, శత్రువులకు కూడా ఆనందం కలిగించేటటువంటి రూపము గుణములు కలిగిన వాడు ఆయన. క్రమక్రమంగా ఆ రాజకుమారులు వేదాలు అభ్యసించారు. వశిష్ఠుడు మొదలైనటువంటి పెద్దల దగ్గర ధనుర్వేదము నేర్చుకున్నారు, ఖడ్గచాలనం నేర్చుకున్నారు, సకల విద్యలు 15 ఏళ్లకు వచ్చేసేటవాళ్ళు. రాముడు విశ్వామిత్రుడితో వెళ్ళే నాటికి కొంచెం తక్కువగా 16 ఏళ్ళు ఉన్నాయి, అంటే ఇంచుమించుగా 15 ఏళ్ళు ఉన్నాయి అంతే కదా. ఆ సమయమునకే ఆయనకి రాని విద్య లేదంటే ఎంత చెక్కచెక్క నేర్చుకున్నాడండి ఆయన. కొంతమంది క్షణాలలో నేర్చుకుంటారు, ఏకసంతాగ్రాహులు అంటారు. అందుకే ఇక్కడ సుస్పష్టంగా సర్వే వేదవిద సురాక సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదిత గుణైః. ఈ నలుగురు ఏది రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు వేదములను పూర్తిగా ఎరిగిన వారు. ఊరికేదో చిలక పలుకుల్లాగా చదవడం కాదు, రోజు ఆ మంత్రం చదువుతా, మంత్రానికి అర్థం తెలియకపోతే వేద విధులు అనరు, వేదాన్ని నేర్చుకున్నారంతే. కానీ వీళ్ళు అలా కాదు, అర్థముతో సహితముగా సంపూర్ణముగా వేదాలు నేర్చుకున్నారు, పూర్తిగా పరాక్రమంలో ఆరితేరారు, ధనుర్విద్య నేర్చుకున్నారు. ఇప్పుడు లోకమునకు ఉపకారం తప్ప అపకారం చేయడం ఎరగని వాళ్ళు, జ్ఞాన సంపన్నులు, సకల సద్గుణాలతో ఉండేవాళ్ళు, గుర్రాలు ఎక్కగలరు, ఏనుగుల మీద ఎక్కగలరు. ఇంకా విషయం చెప్పమంటారా, కొంతమంది ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో పురాణం చెబుతూ రాముడు విశ్వామిత్రుడితో అడవికి వెళ్ళేదాకా లోకజ్ఞానం లేకుండా ఇంట్లోనే పెరిగాడని ఉపన్యాసంలో చెప్పాడు. ఎంత వెర్రిమాటో. రాముడు అశ్వం ఎక్కి వేటకు వెళుతూ ఉంటే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు అని ఈ 18వ సర్కలో వరుసగా 30, 31 శ్లోకాల్లో చెప్పారు. యదాహి హయమారూఢో మృగయాం యాతి రాఘవ తదైనం పృష్టతోన్వేతి సధులు పరిపాలయన్. రాముడు వేటకు వెళ్ళి క్రూర మృగాలను అప్పుడప్పుడు వేటాడేవాడు. అప్పుడు ఆయన గుర్రం ఎక్కి వెళుతూ ఉంటే వెనకే లక్ష్మణుడు కూడా వెళ్ళేవట. రాముడు జంతువుల మీద దృష్టి పెట్టి జంతువులు వేటాడుతున్నప్పుడు, ఏ సింహాన్నో పులినో వేటాడుతున్నప్పుడు రాముడి మీద క్రూర మృగాలు వచ్చి పడతాయేమో, అప్పుడు మా రాముడికి ఏమైనా గాయమవుతుందేమో, రాముడి ఒంటి మీద గాయం కాకుండా కాపాడాలని ఎప్పుడు ధనుస్సు పుచ్చుకొని రాముడిని కాపాడుతూ ఉండేవట లక్ష్మణుడు. రాముడిని ఒకళ్ళు కాపాడాలా, అయినా ప్రేమ వల్ల, సోదర ప్రేమ వల్ల, అన్నగారి మీద ఉన్న భక్తి వల్ల రాముడు వేటకెళ్ళినప్పుడల్లా రాముడికి ఎవరన్నా వస్తున్నారా అలా చూసుకుంటూ ఉండేవట లక్ష్మణుడు. కాబట్టి రాముడు వేటకు వెళ్ళాడు, అడవి తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన చిన్నప్పుడే అన్ని ప్రాంతాలు తిరిగి ఇటు లోకజ్ఞానం వనజ్ఞానం అన్ని నేర్చుకున్నవాడు. లక్ష్మణుడు నిరంతరం రాముడిని సేవించేవాడు, శత్రుఘ్నుడేమో భరతుణ్ణి సేవించేవాడు. రామలక్ష్మణులు ఎలా కలిసి ఉంటారో భరత శత్రుఘ్నులు అలా కలిసి ఉండేవారు. బహుశా సుమిత్ర తన ఇద్దరు కుమారుల్ని అన్నల్ని సేవించడం కోసమే కన్నదేమో అన్నట్టుగా ఉండేవారు వాళ్ళు అన్నమాట. ఎంత గొప్పవాడు వాళ్ళు. ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు అనే నలుగురు దిక్పాలకులు బ్రహ్మదేవుడి దగ్గర అప్పుడప్పుడు ఉంటారట. బ్రహ్మగారు ఇలా ఆసనం మీద కూర్చుంటే, సింహాసనం మీద, తూర్పు వైపున ఇంద్రుడు, దక్షిణం వైపునేమో యముడు, పడమర వైపు వరుణుడు, ఉత్తరం వైపు కుబేరుడు ఉండేవారు. ఈ నలుగురు దిక్పాలకులతో ఉన్న బ్రహ్మ చాలా అందంగా కనపడేవాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఈయన దశరథ మహారాజు సింహాసనం మీద కూర్చుంటే నలుగురు కొడుకులు నాలుగు వైపులో కూర్చునేవారట. చూడ్డానికి బ్రహ్మ చుట్టూ ఉన్న ఇంద్ర, యమ, వరుణ, కుబేరుల్లో ఉండేవారట. దీన్ని బట్టి ఆయన కూడా సామాన్యుడు అండి, దశరథుడు బ్రహ్మంతటి వాడని పోల్చారు వాల్మీకి మహర్షి. కారణం, రామచంద్రుడు కొడుకుగా పుట్టాక ఆయనకి బ్రహ్మ పదవి కాకపోతే ఏం పదవి వస్తుంది? రాముడికి తండ్రే. అటువంటి వాడు బ్రహ్మస్వరూపుడు కాకపోతే మామూలు మనిషి ఎలా అవుతాడు? అందుకే పోలికలు కూడా ఉదాత్తంగా ఇచ్చాడు, ఆయన ఉదాత్తమైనటువంటి ఉపమానాన్ని ఇచ్చాడు. ఈ నలుగురు అక్రమంగా అన్ని విద్యల్లో ఆరితేరారు. ఇంచుమించుగా ఇంకా 16 ఏళ్ళు వస్తాయనగా ఒకరోజున దశరథ మహారాజు వశిష్ఠుణ్ణి, మంత్రుల్ని కూర్చోబెట్టుకుని, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, స్వీట్ 16లోకి అడుగు పెడుతున్నారు, వీళ్ళకి మంచి పిల్లల్ని చూడాలి, మంచి సంబంధం చూడాలి అనుకున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఆ కాలంలో 16 ఏళ్ళు వచ్చాక వివాహమునకు ప్రయత్నములు చేసేవారని తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఏమన్నారు, దారక్రియాం ప్రతి, వీళ్ళకి మంచి సంబంధం చూద్దాం, ఎటువంటి భార్యలు వస్తే మన వంశమునకు బాగుంటుందో, ఏ భార్యల వల్ల పిల్లలు సుఖపడతారో అటువంటి సంబంధం చూద్దాం అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించే సమయానికి సరిగ్గా విశ్వామిత్రుడు అడుగుపెట్టాడు. అది శుభచిహ్నం అంటే, పెళ్లి సంబంధం కోసం వీళ్ళు అనుకుంటూ ఉంటే పెళ్లి చేసేవాడే వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చాడు. ద్వారపాలకుల దగ్గరకు వచ్చి, నేను గాధిపట్టిని, కౌశికుణ్ణి, కుశిక వంశంలో వాణ్ణి. కుశికుడు అని ఒక మహారాజు ఉండేవాళ్ళు అండి. ఆయన వంశంలో పుట్టడం వల్ల ఆయనకి కౌశికుడు అని పేరు. మీ రాజుగారిని చూడాలనుకుంటున్నాను, వెళ్ళి దశరథ మహారాజు గారికి నా ఆగమనం గురించి చెప్పండి అన్నాడు ఆయన. విశ్వామిత్రుడు రావడంతో టీవీగా వస్తాడు, అందరిలాగా ఏదో మెత్తగా మాట్లాడ్డాయన. ఏ కాపల వాళ్ళలారా, నేను విశ్వామిత్రుడిని వచ్చాను, కౌశికుణ్ణి వచ్చాను, మీ రాజును చూడాలనుకుంటున్నాను, మీ రాజుగారికి చెప్పండి అన్నట్ట. అసలు కౌశికుణ్ణి చూడడంతో వాళ్ళు హడిలిపోయారు. ఎందుకంటే విశ్వామిత్రుడి శక్తి వాళ్ళకి తెలుసు, పైగా ఆయన ముఖంలో ఒక గొప్ప బ్రహ్మ తేజస్సు ఉంటుంది, ఆ తేజస్సును చూసిన వాళ్ళు ఎక్కువసేపు తట్టుకోలేరట. అందుకే ఓ నమస్కారం చేసి కూర్చోబెట్టి పరుగు పరుగును లోపలికి వెళ్ళారు. దశరథ మహారాజా కౌశికుడు వచ్చాడు, విశ్వామిత్రుడు వచ్చాడు అనగానే ఆయన కంగారు పడి సమయానికి మహానుభావుడు వచ్చాడు, బాగానే ఉంది, ముందు ఆయనకి ముక్కోపి కనుక సేవలు చేయాలి అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంత్రుల్ని వశిష్ఠుణ్ణి అందరినీ వెంట పెట్టుకుని పురోహితుల్ని వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు ఎలా పెడతాడో అలా వెళ్ళాట. అంటే వచ్చినవాడు బ్రహ్మస్వరూపుడు, బ్రహ్మర్షి, ఈయన ఇంద్రుడు లాంటి వాడు. ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వినయంగా వెళ్ళాలి. అంత వినయముగానే దశరథుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ముందు ఆయనకి కాళ్ళు కడిగాడు, చేతులు కడిగాడు, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాడు, అంటే అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు, చెయ్యవలసిన సేవలన్నీ చేశాడు, లోపలికి వినయంగా తీసుకొచ్చాడు, మంచి ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన కూర్చున్నాక తాను కూర్చున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా కూర్చున్నారు. తదనంతరం మహాత్మా నీ యజ్ఞం అది బాగా సాగుతున్నదా అంటూ ప్రశ్నలు వేశాడు. అప్పుడు విశ్వామిత్రుడు మెల్లగా, మహారాజా మా సంగతి ఏముంది పక్కన పెట్టు, నీవెలా ఉన్నావు, నీ నగరం అయోధ్యా నగరం అంతా సమృద్ధిగా సంపదలతో ఉందా లేదా? నగరాన్ని పరిపాలించేవాడు, రాజ్యాన్ని పరిపాలించేవాడు డబ్బు లేకపోతే పరిపాలిస్తాడు? కాబట్టి నీకు ధనాగారం బాగుందా? అడగడమే ముందు ధనాగారం గురించి అడిగాడండోయ్. ఇంకే ప్రశ్న వేయలేదు. పురే కోసే అంటే రావడంతో నీ కోశాగారం ఎలా ఉంది? ఎప్పుడైనా రాజ్యాన్ని పరిపాలించేవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనాలన్నమాట, నీకు డబ్బు బాగా సమృద్ధిగా ఉందా అని అడగాలి. వారి దగ్గరికి వెళ్ళి ఉచిత రీతిని వాళ్ళకి సంబంధించిన ప్రశ్న వేయాలి. అలాగే వ్యాపారాన్ని బట్టి ప్రశ్న వేయాలట. పప్పులు ఉప్పులు అమ్ముతున్నాడు ఒక ఆయన, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇనుము రేటు ఎంత ఉంది బాగుందా అని అడిగితే ఇనుముకి వీడికి సంబంధం ఏంటి? కాబట్టి ఏమనాలి, నాయన నీకు పప్పులు బాగా దొరుకుతున్నాయా, అమ్ముతున్నావా, డబ్బులు బాగా వస్తున్నాయా అని అడగాలి. దీనికి ఔచిత్యము అని పేరు. ఎప్పుడు కుశల ప్రశ్నలు వేసేటప్పుడు ఎవరిని ఎలా వేయాలో అలా వేయాలి. మాలాంటి గురువుల దగ్గరకు వచ్చినప్పుడు బాగున్నారా అండి, ఆరోగ్యంగా ఉన్నారా అని అడగకూడదట మమ్మల్ని. ఒక నమస్కారం చేయాలంటే, ఎందుకని ఆ స్థాయి వేరు గనక, గురుస్థాయి వేరు గనక. భారతీ తీర్థస్వామి వారి దగ్గరికి వెళ్ళి శృంగేరి పీఠానికి ఏమంటే మీ ఆరోగ్యం బాగుందా అని అడుగుతారా? వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఔచిత్యం అంటారు దాన్ని. ఎవరిని ఎలా అడగాలో తెలియాలన్నమాట. కాబట్టి బాగున్నారా అనే ప్రశ్నలేమో కొందరిని అడగాలి, ధనం బాగుందా అని కొందరిని అడగాలి, అయ్యా కేవలం నమస్కారం ఆశీస్సుల కోసం వచ్చామని కొందరిని అనాలి. ఇవన్నీ ఎరిగినవాడు కనుక విశ్వామిత్రుడు, నీ ధనాగారం బాగుందా, బంధువులు కుశలంగా ఉన్నారా, సామంతులు అదుపులో ఉన్నారా, నువ్వు శత్రువులు జయిస్తున్నావా, యజ్ఞ కార్యక్రమాలు బాగా సాగుతున్నాయా అని ప్రశ్నించాడు. అమ్మాయ ఈయన ప్రశ్నలు బాగున్నాయరా బాబు అని కొంచెం సంతోషించాడండి ఆయన. ఎక్కడ పరుష వాక్కులు లేవు కదా, అందుకే విశ్వామిత్రుడి పలుకులకే సంతోషించారంత. ఆయన అందరినీ సన్మానించాడు కనుక, ప్రేమగా మాట్లాడాడు కనుక. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి, మంచినీళ్ళు లేక అలమటించిపోతున్న వాడికి అమృత వర్షం కురిస్తే వాడు ఎంత ఆనందపడతాడు? ఒక చోట మంచినీళ్ళు లేవు, చుక్క నీళ్లు లేక బాధపడుతూ ఉంటే హఠాత్తుగా అమృతం వర్షించింది. దిక్కుమాలిన మంచినీళ్ళు లేవు లేవు అనుకుంటుంటే అమృతమే వస్తే ఇంకంతకంటే కావాల్సిందేముంది? మంచినీళ్ళు లేని చోట అమృతం కురిసినట్టుగా, సంతానం లేని వాడికి పుత్రుడు కలిగినట్లుగా మహానుభావుడైన నీ రాక మాకు ఆనందం కలిగించింది. అంటే విశ్వామిత్రుడి రాక ఎలా ఉందన్నమాట, పిల్లలు లేని వాడికి పిల్లలు కలిగితే ఎంత ఆనందం కలుగుతుందో విశ్వామిత్రుడు చూస్తే అంత ఆనందం కలిగింది. నీళ్లు లేని చోట అమృతం వర్షిస్తే అంత ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం కలిగింది. మీరు ఎందుకు వచ్చారో చెప్పండి, మీ రాకతో నేను నా పురం అందరం కూడా ధన్యాత్ములమయ్యాం, నేను పంచభూతాల సాక్షిగా మీకు మాటిస్తున్నాను, మీరు ఏం కోరితే అది ఇస్తాను, మీరు చెప్పిన ఏ పనైనా చేస్తాను, సుస్పష్టంగా చెప్పేశాడే. మీరు చెప్పండి, మీరు ఆజ్ఞాపించండి, మీ పని చేసి పెడతాను. ఇచ్చామ్యను గృహీతో పదార్థ పరివృద్ధయే, మీరు ఏం చెప్పినా ఎటువంటి పని చెప్పినా చేస్తాను, ఆజ్ఞాపిస్తే చాలు, సందేహం వద్దు. నేను గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టినప్పుడే మీలాంటి వాళ్ళ యొక్క సేవ చేయాలని నిర్ణయించాను అన్నట. అప్పుడు విశ్వామిత్రుడి ముఖంలో ఓ చిరునవ్వు వచ్చింది. ఎందుకు వచ్చావు, ఏమిటి అని అడిగి చేస్తానంటల్లా, రావడంతో వచ్చిన పని ఏమిటని అడగకుండానే మీరు ఏం చెబితే చేస్తానన్నాడుగా. అమ్మాయి ఐసర మధ్య ఇక మన పని అయిపోయింది అనుకున్నాడే. మహారాజా మంచి మాట మాట్లాడావు, మీది ఇక్ష్వాకు వంశం, సూర్యవంశం, మీ వంశంలో వాళ్ళు ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం ఎరగని వాళ్ళు, మీ వంశంలో వాళ్ళు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడారు. ఇప్పుడు నేను వచ్చిన పని చెబుతున్నా, లోకశ్రేయస్సు కోసం, ఒక మంచి పని సాధించడం కోసం ఒక గొప్ప యజ్ఞం తలపెట్టాను నేను. ఆ యజ్ఞం జరిగితే ప్రపంచమంతా సుఖంతో శాంతితో ఉంటుంది, పాపాత్ములు నశిస్తారు, పుణ్యాత్ములు అభివృద్ధి చెందుతారు. తీరా నేను ఆ యజ్ఞం చేస్తూ ఉంటే ఇద్దరు భయంకరులైన రాక్షసులు, మారీచుడు సుభాహుడు అని పిలువబడేటటువంటి వాళ్ళు, మంచి మిత్రులు వాళ్ళిద్దరు, వాళ్ళ యజ్ఞం దగ్గరకు వచ్చి యజ్ఞగుండంలో మాంసం ముక్కలు, రక్తం, చీము, మలమూత్రాలు వేసి మొత్తం యజ్ఞం పాడు చేస్తున్నారు. నా దగ్గర చాలా శక్తి ఉంది, నేను హుమ్ అంటే వాళ్ళు చచ్చిపోతారు. కానీ వచ్చిన తెప్పలు ఏంటంటే, యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, కోపం తెచ్చుకోకూడదు. అదే నేను యజ్ఞ దీక్షలో లేకుండా ఎవరితో అయినా పాఠాలు చెబుతూనో పురాణాలు చెప్పుకుంటూనో భోజనం చేస్తూనో ఉన్నప్పుడు వాళ్ళు కనపడితే నిమిషంలో బూడిచ్చేసేవాడిని. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, నా శక్తి ఎరిగిన వాళ్ళు. అందుకని సాధారణంగా ఉన్నప్పుడు రారట, సరిగ్గా యజ్ఞంలో ఉన్నప్పుడు వస్తారట. అది కూడా 6 రోజులు యజ్ఞం జరుగుతూ ఉంటే 5 రోజులు రారట, 6 రోజు వస్తారట యజ్ఞం పూర్తయ్యేటప్పుడు. అంటే లాస్ట్ మినిట్లో యజ్ఞం పాడు చేస్తారన్నమాట వాళ్ళు వచ్చి. యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు కోపగించకూడదు, శాపం పెట్టకూడదు, అందువల్ల వాళ్ళు ఏం చేసినా కిక్కులు మనకూడదు, యజ్ఞం అంతా పాడైపోతుంది. పాడైపోయాక దీక్షలోంచి బయటకు వచ్చేసరికి వాళ్ళు మాయమైపోతారు. అదే ఉత్తప్పుడు వచ్చి ఉంటే హుం అనేవాడిని నేను, నా హుంకారమునకు వాళ్ళు బూడిదైపోతారు. మరేం చేయను, వాళ్ళు నన్ను అలా ఏడిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, నా యాగం ఈసారైనా పూర్తి చేయించుకోవాలనుకున్నాను నేను. నా యాగ సంరక్షణకి నీ శ్రీరాముడిని పంపించు. రాముడు మహాపరాక్రమవంతుడు, ఆయనకి తిరుగులేదు, ప్రపంచంలో ఏ రాక్షసుడు అతన్ని ఎదిరించలేడు. అతని బలం మీకెవరికి తెలియదు, నాకు తెలుసు. మహాభయంకరులైన రాక్షసుల్ని సంహరించి నా యజ్ఞమును సంరక్షించి తద్వారా లోకక్షేమాన్ని చేకూర్చే శక్తి కేవలం నీ రాముడికే ఉంది. మరో మాట చెబుతున్నాను, నీకు కొడుకంటే ప్రేమ ఎక్కువ, అందువల్ల పుత్రస్నేహం వల్ల కుమారుడు రాక్షసుల్ని చంపలేడనే భయం మాత్రం నువ్వు పెట్టుకోవద్దు. రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః న చ పుత్రకృత స్నేహం కర్తుమర్హసి పార్థివ. నీకు పుత్రవాత్సల్యం ఎక్కువ, నీ కొడుకంటే ప్రేమ ఎక్కువ, అందువల్ల నువ్వేం చేస్తావు, రాముడి శక్తి సామర్థ్యాలని గ్రహించలేవు. రాముడు యుద్ధానికి వెళ్ళలేడేమో, భయంకర రాక్షసులతో కుర్రాడు యుద్ధం చేయలేడేమో, మా రాముడికి గాయాలైతే తట్టుకోలేడేమో అని నీ రాముడి మీద ప్రేమ వల్ల అతని శక్తిని గుర్తించలేక ఏడుస్తావు. అలా నువ్వు ఆయన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ఈ ప్రపంచంలో ఎటువంటి పరాక్రమవంతుడైన రాక్షసుడైనా కొండలైనా రాముడి ముందు పిండైపోతాయి. ఈ ప్రపంచంలో రాముడి శక్తి ఎరిగిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఎవరెవరో తెలిసిన అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చే మే తపసి స్థిత. రాముడి పరాక్రమం, రాముని గొప్పతనం నేనెరుగుదును. మీ కులపురోహితుడు వశిష్ఠుడు బాగా ఎరుగును. అంటే నేను, వశిష్ఠుడు, రాముడి గొప్పతనం ఎరిగినవాడు. ఇంకిక్కడున్న వామదేవుడి వంటి కొంతమంది ఋషులు ఉన్నారు, వీళ్ళు తపస్సులు, తపశ్శక్తి వల్ల వీళ్ళు కూడా రాముడి గొప్పతనం ఎరిగిన వాళ్ళు. అందరికీ ఆ విషయం తెలియదు, కానీ ఇక్కడ కొద్దిమంది రాముని యొక్క మహత్వం, రాముని గొప్పతనం, రాముని పరాక్రమం, రామునిలో ఉన్న దుష్ట శిక్షణ అనబడే శక్తి ఎరిగిన వాళ్ళు ఉన్నాం, తగ్గినవాడు ఎరగరు. అందువల్ల నిశ్చింతగా పంపించేయి అనగానే ఒక్క క్షణకాలం దశరథుడు గజగజలాడిపోయాడు, తుఫానుకి ఊగిపోయిన చెట్టులో అయిపోయాడు, బాణం దెబ్బతిన్న పెట్లా పడిపోయాడు, పొట్ట పట్టుకున్నాడు, నిశ్చేష్టుడైపోయాడు. ఆయనకి పాపం రాముడు అంటే తన కొడుకు, అందంగా ఉంటాడు, సుకుమారుడు, మరీ బొత్తిగా యాపిల్ పండు లాంటి వాడు, గోరు తగిలితే గుచ్చుకుపోతే కదలలేడేమో కందిపోతాడేమో అనుకుంటాడ పాపం ఆయన. ఈ ప్రేమ ఉండడం సహజమే, కాకపోతే మరీ ఎక్కువ ప్రేమ ఆయనకి, అతి ప్రేమ, అతి స్నేహ పాపశంకి. ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే మనం లేనిపోనివన్నీ ఆలోచిస్తాం. పిల్లల మీద ఎక్కువ ప్రేమ అయితే ఏమవుతుంది, వాడు స్కూల్కి వెళ్ళాక, వీడు స్కూల్కి వెళ్ళాడేమో, అక్కడ బెంచ్ మెంచ్ కింద పడిపోయాడేమో, లేకపోతే స్కూల్ నుంచి వస్తుంటే ఏ ఆటో వాడనో కొట్టేశాడేమో ఇలా అనుకుంటారంటే ప్రేమ ఎక్కువైపోతే. మా నాన్నగారికి అదే ప్రేమ మా అందరి మీద. అందుకని మేము స్కూల్కి వెళ్తే ఒరే రోడ్డు అమ్మట వెళ్ళకుండా కొంచెం పక్కన నుంచి వెళ్ళండి ఆయన ఎవరైనా. ఆయనకి ఎప్పుడు పిల్లల్ని ముద్దుగా చూడడం తప్ప తిట్టడం ఎరగరేవారు. ఈ ప్రేమ ఎక్కువైపోవడంలో ఒక్కోసారి బయటికి పంపడానికి కూడా తడిసేవారు. అప్పుడు మేమందరం నాన్నగారు మేమంతా రామలక్ష్మణులుగా ఉంటాయి కంగారు పడకండి. అప్పుడప్పుడు చిన్నప్పుడు చనువు వల్ల నేనైతే అలాగేనేవాడిని. దశరథుడిలా బెంగ పెట్టుకోకండి. మీకు దండం పెట్టాక మీరు ఆశీర్వదించాక మేము బయటికి వెడితే మాకు శుభం తప్ప అశుభం ఉండదు అనేవాడు. తర్వాత ఆయన కళ్ళ ముందు ప్రపంచం అంతా తిరిగాదు. వేరే విషయం కానీ ఎందుకు చెప్తానంటే ప్రేమ ఎక్కువైపోతే పిల్లల యొక్క గొప్పతనం కొంచెం తెలియదు మనకి. అంటే వాళ్ళు ఏమైపోతారో, ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారో లేదో అనిపిస్తుంది. అందువల్ల దశరథుడు రాముని యొక్క పరాక్రమం శక్తి అంతగా ఎరగని వాడు కనుక పుత్ర ప్రేమ వల్ల వెంటనే ఉన్నాడు. ఊర్న షోడశవరు షోమే రామో రాజీవలోచనక నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. విశ్వామిత్ర ఎంత మాట అన్నావు, మా అబ్బాయిని నీ యజ్ఞరక్షణకి రాక్షస సంహారానికి పంపమంటావా, వాడిని చూసావా ఇంకా 16 ఏళ్ళు నిండలేదు, చిన్నివాడు బాలుడు సుకుమారుడు యుద్ధం ఏం చేయగలడు, రాక్షసులు పరాక్రమవంతులు క్రూరులు మనుషులు కనపడితే విరుచుకు తినేస్తారు, అటువంటి వాళ్లతో సుకుమారుడైన రాముడు ఏ యుద్ధం చేయగలడు, దయతో రాముడిని మాత్రం కోరుకోకు, నీకు కావలసింది ఏమిటి, నీ యజ్ఞం ఆగకుండా సాగడం, యజ్ఞమును పాడు చేస్తున్న రాక్షసుల్ని వధించడం, ఆ పని నేనే చేస్తాను, నేను మంచి వీరుణ్ణి, నేను సామాన్యుడి కాను, నాకు వెనకాతల అక్షౌహిణి సైన్యం ఉంది, నేను నా సైన్యం రథాల మీద గుర్రాల మీద కాలినడకన ఏనుగుల మీద ఆయుధాలతో వస్తాం, నువ్వు చెప్పే రాక్షసుల్ని చీల్చి చెండాడతాం, ఇంతకీ నీ యజ్ఞం పాడు చేస్తున్న రాక్షసులు ఎక్కడుంటారు, వాళ్ళ పరాక్రమం ఎక్కడ, వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళని నడిపిస్తున్నది ఎవరో చెప్పు అన్నాడు ఆయన. అయితే చెబుతారు మీరు, రావణుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, పులస్త్య ప్రజాపతి కుమారుడు విశ్రవసుని కుమారుడు, పులస్త్యుని యొక్క వంశం కనుక పౌలస్త్యుడు అంటారు ఆయన, పులస్త్య ప్రజాపతి కొడుకు విశ్రవసుడు. విశ్రవసుడి పెద్ద భార్య ఇలబెల, రెండో భార్య కైకసి. కైకసి అనబడే రాక్షస స్త్రీకి విశ్రవసునికి బ్రహ్మవంశంలో రావణుడు పుట్టాడు. ఈ రావణుడు మహాపరాక్రమవంతుడు, బ్రహ్మని తన తపస్సుతో మెప్పించి అనేక వరాలు పొందాడు. ఈ వరాల వల్ల ప్రపంచాన్ని పీడించడం మొదలుపెట్టాడు. వాడు ఎవడి చేతులను చావడు, అవధ్యుడు. వాడికి యజ్ఞములంటే మంట, విప్పురులంటే మంట, మంచి కార్యక్రమములంటే ఆగ్రహం. అందుకని వాడు ఏం చేశాడు, యజ్ఞములు ఎక్కడా జరగకూడదు, ప్రపంచంలో ఉన్న యజ్ఞములన్నీ ఆగిపోవాలి, ఆలయాలన్నీ పడగొట్టేయాలి, ధర్మం ఉండకూడదు అని నిర్ణయించాడు. కానీ తనంత తాను యజ్ఞములు పాడు చేయటం చిన్న పని, అటువంటి బోడి పనికి నేను వెళ్ళడం ఏమిటనుకున్నట్టు పైగా, నేను స్వయముగా యజ్ఞములు పాడు చేయను, పాడు చేయడానికి మిమ్మల్ని పంపుతాను అని కొంతమంది రాక్షసుల్ని పిలిచాడు. ఒరే మీరు వెళ్ళి ఎక్కడెక్కడ యజ్ఞాలు జరిగితే అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి యజ్ఞగుండములన్నీ పడగొట్టండి, ఋషుల్ని తినేయండి, ఋషులకి సాయం చేసే వాళ్ళ గడ్డాలు మీసాలు నిప్పెట్టి తగలబెట్టండి అన్నాడు. అతడు పంపగా మారీచుడు సుబాహుడు అని ఇద్దరు భయంకర రాక్షసులు దండకారణ్య ప్రాంతాల్లో తిరగడం మొదలుపెట్టారు. మా ఆశ్రమానికి దగ్గర నుంచి దండకారణ్యం వరకు ఉన్న ప్రాంతం అంతా వాళ్ళది. అంటే విశ్వామిత్రుడు ఉన్నది పూర్తి దండకారణ్యం కాదుగా, మరి అది గంగా తీరం తర్వాత ఉన్నటువంటి అరణ్యం అది. అక్కడ సిద్ధాశ్రమం దగ్గర నుంచి దండక ప్రారంభం వరకు వీళ్ళు ఉంటారన్నమాట, అంత అడవిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మహాబలశాలులు, వాళ్ళిద్దరూ రావణుని అనుచరులు అనుకో, రావణాజ్ఞతో యజ్ఞములు పాడు చేస్తున్నారు. అందుకే నేను నీ కొడుకుని పంపించమన్నానగానే ఒక్క దెబ్బకి విశ్వామిత్రుడు మాటలు విన్న దశరథుడు కుప్పకూలిపోయాడు. మీకు మీ యజ్ఞానికో దండం, ఇంత పూర్వం నేను ఏమనుకున్నానంటే ఎవరో రాక్షసులు వచ్చి మీ యజ్ఞం పాడు చేస్తున్నారేమో వాళ్ళని చంపుదాం అనుకున్నాను నేను. ఆ రాక్షసులు రావణుని అనుచరులా, రావణాసురుడి పేరు చెబితే మేము గజగజలాడతాం, మహావీరులే రావణుడితో యుద్ధం చేయలేరు, ఇంద్రాది దేవతలే వణికిపోతారు, దిక్పాలకులను కూడా గజగజలాడించిన రావణాసురుడి అనుచరులతో పోరాటానికి నేనెక్కడొస్తాను, నేను రాను.
దేవదానవ గంధర్వ యక్ష సుర సిద్ధ సాజ్జనర కిన్నర పండగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులందరినీ ఒక్క చిటికెన వేరుతో ఎత్తెవతల పారేసే మహాపరాక్రమవంతుడైన పౌలస్త్యుడితోటి యుద్ధానికి ఈ దశరథుడు సరిపోడు. అందువల్ల నేను ఇక్కడే ఉంటాను, నా పిల్లల్ని పంపించలేను, ఇంకెక్కడికైనా కావాలంటే ఇంకేదైనా పని అంటే పంపుతాను, అసలు నేను రానని చెప్పేశాడు ఆయన. ఇంతక వస్తానన్నాడు, ఇప్పుడు నేను రాలేను, వాడితో యుద్ధం నేను చేయలేను, వాడితో తగాదా లేకుండా హాయిగా బతుకుతున్నాం, ఏదో కడుపులో చల్ల కదలకుండా. కొంతమందితో తగాదా పెట్టుకోవడం ప్రమాదం, శక్తి లేనప్పుడు నోరు మూసి కూర్చోవడం ఉత్తమం. బాబు నీకు పుణ్యం ఉంటుంది, నేను నా సైన్యం వాడిని ఏం చేయలేము, ఇక నా పిల్లలు పసివాళ్ళు వీళ్ళేమీ చేయలేరు, అందువల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకోలేను, నమస్కరిస్తున్నాను, వెళ్ళి రండి అనగానే పళ్ళు పటపట కొరికి విశ్వామిత్రుడు, మంచి వంశంలో పుట్టావాయి, మాటిచ్చి తప్పుతావా, సరే నీ కర్మది, మీ రఘువంశస్థులు చెయ్యకూడని పని చేస్తున్నావు, వచ్చిన వాడికి మాట ఇచ్చి లేదు అంటున్నావు, కాకొత్స వంశంలో పుట్టినవాడు ఎవడన్నా ఇలా మాట తప్పుతాడా, మొదటిసారి మాట తప్పిన వాడిని నిన్ను చూస్తున్నాను, నువ్వు నీ కుటుంబం సుఖంగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను, చెప్పిస్తానలేదండో ఆయన. రాముడి సన్నిధానంలో శాపమనే మాట వాడతాడా, ఎందుకంటే కొన్ని సినిమాల్లో అలా చూపించారు, నిన్ను చెప్పిస్తాను ఏమనుకుంటున్నావు అని అన్నట్ట దశరథుడిని. విశ్వామిత్రుడు ఎప్పుడు అంత అనౌచిత్య మాటలు మాట్లాడటం, ఎందుకంటే రాముడు అంటే ఏమిటో తెలిసి వచ్చినవాడు ఆయన, రామావతారం అంటే ఆ రహస్యం ఏమిటో తెలియక రాలేదు ఆయన. అందువల్ల అక్కడ నువ్వు మీరు సుఖంగా ఉండండి, మాట తప్పి సుఖంగా ఉండన్నాడు, దెప్పాడు. విశ్వామిత్రుడి యొక్క రూపాన్ని చూచి అక్కడ ఉన్నవాళ్ళంతా వణికిపోయారండో. అప్పుడు వశిష్ఠుడు లేచాడు, లేచి రాజా పవిత్రమైన సూర్యవంశంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, ధర్మం ఎరిగిన వాడివి, ధైర్యమున్నవాడివి, సత్యం తప్ప అసత్యం పలకని వాడివి, ఇచ్చిన మాట తప్పకు. ఇప్పుడు నేను అసలు విషయం చెబుతున్నాను, మీరు ఒకసారి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోమని ఎందుకు అంటున్నానో తెలుసా, నేను కూడా దానికి గల కారణం రామచంద్ర ప్రభు గొప్పతనం నాకు తెలుసు. ఈ రాముడు సామాన్యుడు కాదు, రాముడు అస్త్ర విద్యలలో ఆరితేరినవాడు. ఇదో పక్కన పెట్టు, వశిష్ఠుడు చాలా తెలివైనవాడు అండి, రాముడు గొప్పతనం చెబుతూనే మళ్ళీ ఏమన్నాడు తెలుసా, ఈ రాముడికి అస్త్రములు వచ్చినా రాకపోయినా, గొప్పవాడైనా కాకపోయినా, విశ్వామిత్రుడి యొక్క అధీనంలో ఉన్నంత వరకు ఏదైనా సాధించగలుగుతాడు. ఇలాంటి మాట వశిష్ఠుడు అనొచ్చాను కొందరు అన్నారు, గురువు గొప్పతనం గోవిందుడి కంటే గొప్పదని శాస్త్రం, అందుకని గురువుని పొగిడేటప్పుడు అలా చెయ్యాలి. మహాత్ముడు కదా వశిష్ఠుడు, మన పెద్దలు ఏం చెప్పారు, ఎదురుగుండా గురువు గోవిందుడు నిలబడితే ఎవరికి ముందు నమస్కరించాలి, ముందు గురువుకి నమస్కరించాకే గోవిందుడికి నమస్కరించాలి, ఎందుకంటే గోవిందుడు అనేవాడు ఉన్నాడని చెప్పింది గురువు, గురువు లేకపోతే గోవిందుడు లేదు. అందుకే వరుసగా గురువుని బ్రహ్మ అంటే సృష్టి చేసే బ్రహ్మ అన్నారు, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిమూర్తులే కాదు, త్రిమూర్తులకు అతీతమైన పరబ్రహ్మ, కాబట్టే గురువుకి నమస్కారం అన్నారు. గురు బ్రహ్మ అనకండి, పదాలు తప్పుగా పలికితే ఒళ్ళు పడుతుంది. గురుహు అనేది ఒకారాంత పుల్లింగం, ప్రథమ విభక్తులు విసర్గం ఉంటుంది, గురుహు బ్రహ్మ గురుర్ బ్రహ్మ అనాలి. అందులో ఎప్పుడు కూడా మనం గురుర్ బ్రహ్మ లాంటి శ్లోకాలు చదువుతున్నప్పుడు స్పష్టంగా చదవలసిందే. తపోహి దురతిక్రమం, తపశబ్దం నపుంసకలింగం కనుక దురతిక్రమం అనవలసిందే. దీపం జ్యోతి పరం బ్రహ్మ అన్నప్పుడు అక్కడ దీపము, ఆ దీపము అనే మాటనే వాడాలి, అక్కడ దీప అనడానికి వీల్లేదు, అలా ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఎక్కడ నేను తపశబ్దం వస్తే రావలసిన ఫలితం సక్రమంగా రాదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల గురువు యొక్క గొప్పతనం చెప్పాలి కనుక, విశ్వామిత్రుడు అంటే ఏమిటో వశిష్ఠుడికి తెలుసు కనుక, ఇక్కడ రాముడి గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఇక్కడ దశరథుడికి అర్థం కాదు, ఎందుకంటే దశరథుడికి రాముడు భగవంతుడు కాదు, కొడుకు. అందుకే నేను విష్ణువు పరాక్రమవంతుడు పంపించు అంటే నా కొడుకు విష్ణువు కాదు, నా కొడుకే, వాడు ఏం చేయలేడు అంటాడు. అందుకని ఇక్కడ ఏం పొగడాలి, నాయన ఉన్నది రాముడు నీ కుమారుడైనా, అతను బలహీనుడైనా, అతని దగ్గర అస్త్రశస్త్రములు లేకపోయినా, వశిష్ఠుడు విశ్వామిత్రుడు మొదలైన పెద్దల వెంట పెడితే వాడు బాగుపడతాడని చెప్పాలి. విశ్వామిత్రుడు సామాన్యుడు కాదుగా, ఒకప్పుడు క్షత్రియుడు, అస్త్రశస్త్రములు ఎరిగినవాడు, తపస్సు చేసి రాజఋషి బ్రహ్మ ఋషి అని వరసగా అనిపించుకున్నవాడు,
అనేక శక్తులు కలిగిన వాడు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడు. ఆ విశ్వామిత్రుడితో ఉంటే నీ కొడుకు ఏమి కాదని నచ్చ చెబితే పంపుతాడనమాట. అందుకని ఏమన్నాడనమాట, ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వర ఏష బుద్ధ్యాధిగో లోకే తపస్య పరాయణం ఏషోస్త్రాన్ వివిధాన్ వేత్తి త్రైలోక్యే సచరాచరే. ఈ విశ్వామిత్రుడు ఆకారం ధరించిన ధర్మం అంటే ధర్మస్వరూపుడు, మహాపరాక్రమవంతుడు, తపశ్శాలి, అస్త్రములు ఎరిగినవాడు, బ్రహ్మాస్త్రం వంటి అస్త్రములు ఎరిగినవాడు, వెయ్యటం ఉపసంహరించటం ఎరిగినవాడు. ఈ మొత్తం సృష్టిలో, బ్రహ్మ సృష్టిలో ఇంద్రుడు, ఆయన అనుచరులు, రాక్షసులు, దేవతలు, గంధర్వులు ఎవ్వరూ విశ్వామిత్రుడి ముందు క్షణం నిలబడరు. ఈయన ఎంత గొప్పవాడో చెబుతున్నాను విను. ఈ విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు. అప్పుడు బ్రహ్మ పంపించగా కృశాశ్వడు అని ఒక ప్రజాపతి వచ్చాడు. ఆ ప్రజాపతి తన కుమారులందరినీ పిలిచి, ఒరేయ్ మీరు నాకు 100 మంది కొడుకులు, మీ 100 మంది అస్త్రములుగా మారండి, అస్త్రములుగా మారి ఈ విశ్వామిత్రుడి దగ్గర ఉండండి అన్నాడు. ఆనాడు ఆ కృశాస్త్రుడు అనే ప్రజాపతి కుమారులు అస్త్రములుగా మారి, దివ్యాస్త్రములుగా మారి ఈ విశ్వామిత్రుడి దగ్గర ఉన్నారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఏ పనినైనా సాధిస్తారు. ఇప్పుడు ఈ విశ్వామిత్రుడి దగ్గర ఉన్న అస్త్రములతోటి నిన్ను, నీ కుమారుణ్ణి, ప్రపంచాన్ని ఆయన రక్షించగలడు. ఇంకా విషయం చెబుతాను విను. జయ సుప్రభ అని దక్షుడికి 2 కూతుళ్ళు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ 50 మంది కుమారుల్ని అందులో జయ కన్నది, 2వ సుప్రభ అని 50 మందిని కన్నది. ఈ జయ విజయ వరుసగా 50+50 100 మంది పిల్లల్ని కన్నారు. ఈ 100 మంది పిల్లలు ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఐశీకాస్త్రం, ఐంద్రాస్త్రం, ఇలా 100 అస్త్రములుగా మారారు. అంటే అస్త్రములుగా మారిన వారు సామాన్యులు కారు, దక్షుడి యొక్క కూతుళ్ళ కొడుకులు, అంటే దక్షుడి యొక్క దౌహిత్రుడు మనుమలు. జయ వల్ల 50, సుప్రభ వల్ల 50 మంది పుట్టారు. వాళ్ళంతా అస్త్రముల రూపంలో ప్రస్తుతం ఈ విశ్వామిత్రుడి దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? బ్రహ్మ ఎంత గొప్పవాళ్ళు, అంత గొప్పవాళ్ళు. వాళ్ళు అస్త్రముల రూపంలో ఎవరి మీద వేస్తే వాళ్ళని నాశనం చేయగలరు, రక్షించగలరు, అవన్నీ రాముడికి ఆయన ఇవ్వగలడు. కాబట్టి రాముణ్ణి తనతో కూడా తీసుకెళ్ళి అస్త్రములు ఇచ్చి, శస్త్రములు ఇచ్చి, వాళ్ళని మహాత్ముల్ని చేసి, వాళ్ళ ద్వారా తన యాగరక్షణ చేయించుకుని వాళ్ళకి కీర్తి కలిగించడానికి వచ్చాడు విశ్వామిత్రుడు తప్ప తన స్వార్థం కోసం రాలేదు. రాముడి యొక్క అవతారం ఏమిటో లోకానికి అందించడానికి వచ్చాడు. రాముడి గొప్పతనం లోకానికి అందించడానికి వచ్చాడు. రాముణ్ణి బాగా సుప్రసిద్ధుణ్ణి చేయడానికి వచ్చాడు. నీకేం పర్వాలేదు అనగానే అప్పుడు సంతోషించాట దశరథుడు. దశరథుడికి ప్రపంచంలో బాగా 2 ఆప్తులు, వాళ్ళిద్దరిలో ఎవరు ఏం చెప్పినా నమ్ముతాడు, వింటాడు. ఒకడు వశిష్ఠుడు, ఇంకోడు సుమంత్రుడు. ఈ ఇద్దరు చెబితే మాత్రం ఆయన కాదు అనడట. ఎందుకంటే వాళ్ళ మీద అంత నమ్మకం. విశ్వామిత్రుడు చెబితే నమ్మలేదు, కానీ ఇప్పుడు వశిష్ఠుడు చెప్పాక నమ్మాడు. ఇప్పుడు మీకేం తెలుస్తుందండి? వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఒకప్పుడు పచ్చగడ్డి ఇస్తే బగ్గుమనేది. అసలు విశ్వామిత్రుడు వశిష్ఠుడితో విరోధం వల్ల ఇంత గొప్పవాడయ్యాడు. అలాంటి వాడిని మామూలు వాళ్ళు అయితే ఏమనాలి? వాడి మొహం విశ్వామిత్రుడు పంపమంటే పంపొద్దనాలి. కానీ విశ్వామిత్రుడు అంత గొప్పవాడు లేడని పొగుడుతున్నాడు ఆయన. మహాత్ముల గొప్పతనం అదండి, ఒకళ్ళొకళ్ళు ప్రశంసించుకుంటాడు. ఆయన మహాత్ముడని ఈయన, ఈయన మహాత్ముడని ఆయన అంటున్నారు కాబట్టి ఇద్దరు మహాత్ములు. ఇవాళ ఎందుకో కలియుగంలో ఎవడు ఇగోవాడిదే, ఎవడన్నా గొప్పవాడు వస్తే వీడు, వాడు వస్తే లేవడు, వాడు వస్తే వీడు లేవడు. గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఉత్తర పీఠాధికారి దత్త విజయానంద తీర్థస్వామి మహానుభావుడు, ఆయన శ్రీశైలం వచ్చారు. శ్రీశైలంలో నేను ప్రవచనం చేస్తున్నాను. ఆయన రహస్యంగా వెనక కూర్చున్నారు. ఎందుకని? ఎదురుగుండా కూర్చుంటే నేను లేచిపోతానేమో, సభంతా డిస్టర్బ్ అవుతుందేమోనని వెనక స్తంభం వెనకే కూర్చుని పురాణం అయ్యాక వచ్చారు. నేను ఆశ్చర్యపోయి, మహాత్మా తమరు వచ్చారా, ఇందాక ఎందుకు చెప్పలేదంటే అందుకే చెప్పలేదన్నారే. వస్తే ఇది డిస్టర్బ్ అవుతుంది. ఆ వెనక కూర్చుని వచ్చి మంచి రుద్రాక్షల మాల మెళ్ళలో వేసి నా భక్తులందరూ చూస్తూ ఉండగా అనమాట, ఎక్కువసేపు నేను ఇక్కడ మాట్లాడకూడదు, మీ పురాణం డిస్టర్బ్ చేయకూడదని వెళ్ళిపోయారు. గొప్పవాళ్ళు అలా ఉంటారు, వాళ్ళని మనం స్తుతించి తీరవలసిందే. విశ్వామిత్రుణ్ణి ఇంత హైలైట్ చేసి ఆయన మహాత్ముడు ఆయనతో పెడితే రాముడికి కీర్తి వస్తుంది, నీ వంశం తరిస్తుంది అని వశిష్ఠుడు చెప్పాడు. ఒకప్పుడు విరోధులు వాడు అవునా. కాబట్టి శక్తిమంతులు శక్తిమంతుల్ని గుర్తించి ప్రశంసించడంలోనే వారి గొప్పతనం బయటపడుతుంది. ఇప్పుడు మారు మాట్లాడకుండా రాముడిని పిలిచాడు దశరథుడు, ఇదిగో ఈ విశ్వామిత్రుడు ఈరోజు నుంచి నీ గురువు, ఆయన ఏం చెబితే చెయ్యన్నాడు అంతే. ఇంకా మళ్ళీ ఇంకేం మాట్లాడదు, ఆయన చెప్పింది చెయ్యంతే. అంటే అక్కడ అర్థం ఆయన ఏం చెప్పినా మంచి చెడు అని విచక్షణ చేయకూడదు, ఎందుకంటే ఏం చెప్పాలో ఆయనకి తెలుసు కనుక. అనగానే రామచంద్రుడు బయలుదేరాడు. రాముడు ఎక్కడికి వెళ్ళినా ఒంటరికి వెళ్ళాడుగా, ఆయన కూడా ఎప్పుడూ లక్ష్మణుడు ఉండవలసిందే, రాముడు అంటే లక్ష్మణుడు ఉండవలసిందే. అందువల్ల రాముడు ధనుర్ధారి అయి మంచి గిరజాల జుట్టుతో విశ్వామిత్రుడు వెంటబెడుతూ ఉంటే వెనకే లక్ష్మణస్వామి వారు కూడా బయలుదేరారు. ఆయన ధనుస్సు పుచ్చుకొని బయలుదేరాడు. అంబుల పొదుల్లో బాణాలు పెట్టుకుని ధనుస్సులు పుచ్చుకొని ఈ ఇద్దరు పెడుతూ ఉంటే ఆహాహా చూడడానికి అదృశ్యం ఎలా ఉంది అంటే విష్ణువు వెంట బ్రహ్మ పెడుతున్నట్టుగా ఉంది కదా, అంత మనోహరంగా ఉందన్నమాట.